అధ్యాయము 29వ వచనం, రెండవ సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 29వ వచనం. రాజు బాలుడగు అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా? అలాగే రెండవ సమూయేలు గ్రంథమే 18వ అధ్యాయము 32వ వచనం, రాజు బాలుడగు అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా? చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, ఈ ఉదయ కాలమున నీ పాద సన్నిధిలో చేరి నీ వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభువా, మీరిచ్చిన యొక్క మంచి సమయాన్ని బట్టి, తరుణాన్ని బట్టి తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయన, ఈరోజు మా ముందుంచిన వాక్య భాగాన్ని బట్టి నీకు వందనాలు. నాయన, మా హృదయ ధ్యానాన్ని మీరు నాయన మీకు అంగీకారంగాను, మా జీవితాలకు మేలుకరంగా మేము ఆత్మీయంగా ఎదుగునట్లుగా ప్రభువా, నాయన మరి దీనిలోంచి మాకేమి నేర్పించనయ్యన్నారో మాకు తెలియచేయమని ఏసు పరిశుద్ధమైన నామని బట్టి అడిగి వేడుకొంటున్నాను తండ్రి, ఆమెన్. రెండవ సమూయేలు గ్రంథంలోని 18వ అధ్యాయం 33వ వచనం చూస్తే, అప్పుడు రాజు బహుకలత పడి గుమ్మమునకు పైగానున్న గదికి ఎక్కి పోయి ఏడ్చుచు సంచరించుచు, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా అని కేకలు వేయచు, అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయిన ఏళ్ళ ఎంత బాగుండును, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అని ఏడ్చుచు వచ్చను. ఈ మాటలు మనం చదువుతూ ఉన్నప్పుడు అబ్షాలోము గురించినటువంటి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. రాజు బాలుడగు అబ్షాలోము క్షేమంగా ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే అప్పటికే అబ్షాలోము మరి వివాహితుడిగా ఉంటూ ఉన్నాడు. మన 2 సమూయేలు 14:20 చూస్తే ముగ్గురు కుమారులు, తామారు అని ఒక కుమార్తెయు పుట్టిది, ఆమె బహు సౌందర్యవతి. కానీ అటువంటి కుమారుని విషయంలో మరి దావీదు, మనం ఆ మాట చదివితే ఎంత, ఒకవేళ మనం అది పిక్చరైజేషన్ చేసుకోగలిగితే, గదికి పోయి ఎక్కి ఏడ్చుచు మరి అంటే రూమ్ లో అటు ఇటు తిరుగుతూ, నా కుమారుడా, నా కుమారుడా అబ్షాలోమా, నీకు బదులుగా నేను చచ్చిపోతే బాగుండని ఏడుస్తున్నటువంటి ఆ సీన్ ని మనం ఊహించుకుంటే నిజంగా ఎంతో భయంకరమైన పరిస్థితి. మరి ఊహించుకున్న మనకి కూడా తప్పకుండా ఆ కళ్ళలో నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి. బాలుడు క్షేమంగా ఉన్నాడా? బాలుడు అంటున్నాడు తండ్రికి. నిజమేనండి, కుమారుడు ఎంత పెద్దవాడైనప్పటికీ, ఏ వయసు వాడైనప్పటికీ, తండ్రి ఏ స్థితిలో ఉన్నప్పటికీ కుమారుడు ఎప్పటికీ కూడా కుమారుడే. ఈ యొక్క అబ్షాలోము గురించినటువంటి బ్యాక్గ్రౌండ్ కొంత మనం ఆలోచన చేస్తే, ఈయన ఎవరు అనంటే, మనం 2 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం చూస్తే, కిల్యాబు అను రెండవ వాడు కర్మేయుడగు నాబాలు భార్య అయిన అబీగయీలు వల్ల పుట్టెను. మూడవ వాడైన అబ్షాలోము గెషూరు రాజగు తల్మయి కుమార్తెయగు మయకా వల్ల పుట్టెను. అంటే అబ్షాలోము గురించి మనం ఆలోచన చేస్తే, తాత కూడా మరి రాజుగా గెషూరు రాజగు తల్మయి, అబ్షాలోము యొక్క తాత. సో తన తల్లి మరి రాజకుమార్తె, ఇటు తండ్రి రాజు, తాత రాజు, మరి తర్వాత తల్లి రాణి. సో ఇటువంటి ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో చాలా అధికారం కలిగినటువంటి, ఎటువైపు చూసినా కూడా ఒక రాజరికమైనటువంటి కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తిగా ఈ యొక్క అబ్షాలోము ఉంటున్నాడు. మరి మిగిలిన సహోదరులా కాదు, మరి మిగతా వాళ్ళని చూస్తే మనము అబీగయీలు వలన మనం పుట్టిన కుమారుడు అని అనుకుంటున్నాము. ఇలా వీళ్ళందరూ ఎవరు కూడా రాజరికాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాదు, గాని అటు తండ్రి, తాత, తాత వైపు నుంచి కూడా రాజరికము కలిగినటువంటి వాడుగా ఈ యొక్క అబ్షాలోము ఉంటున్నాడు. ఇంకా ఈ అబ్షాలోము గురించి ఏం రాస్తుంటుందంటే, 2 సమూయేలు 14:25-26 చూస్తే, ఇస్రాయేలీలందరిలో అబ్షాలోమంత సౌందర్యము గలవాడు ఒకడును లేడు, అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపమును అతని అందు లేకపోయాను, అంత అందగాడని వాక్యం చెప్తా ఉంది. తన తల వెంట్రుకలు భారంగా ఉన్నందున ఏటేటా అతడు వాటిని కత్తిరించుతూ వచ్చెను. సో ఇక్కడ చూస్తే అబ్షాలోము గురించి, తన యొక్క హెయిర్ స్టైల్ గురించి గాని, మరి తన యొక్క అందాన్ని గురించి రాస్తూ బైబిల్ ఏం చెప్తుందంటే, అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపము లేకుండా ఉన్నటువంటి వాడు. సో ఒక రాజరికమైనటువంటి కుటుంబంలో జన్మించినటువంటి వాడు, తండ్రి ఒక్కడే రాజు కాదు, అటువైపు తాత కూడా రాజు. తర్వాత అందానికి చూస్తే చాలా అందమైనటువంటి వాడు. మరి పెద్ద కుమారులు అమ్నోను, కిల్యాబు, అబ్షాలోము మూడవ వాడు. తర్వాత ఇక్కడ మనం ఆలోచన చేస్తే జరిగిన విషయం మన అందరికీ కూడా, బైబిల్ చదివిన ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. సో నేను ఆ స్టోరీ అంతా చెప్పట్లేదు. అబ్షాలోము మరి తన యొక్క సహోదరుడైనటువంటి అమ్నోనుని చంపేసి తండ్రి దగ్గర నుంచి కొంతకాలం పారిపోతాడు. తర్వాత మళ్ళా తిరిగి వచ్చి ఆయన మరి అక్కడ తండ్రి దగ్గర బయట ఆ యొక్క వచ్చిన వాళ్ళందరినీ కూడా ముద్దు పెట్టుకుంటూ వాళ్లతో మాట్లాడుతూ, తండ్రితోటి నేను హెబ్రోనులో మరి నేను మొక్కుకున్నాను కాబట్టి నన్ను సెలవిమ్మని చెప్పి వెళ్లి అక్కడికి వెళ్లి హెబ్రోనులో రాజు ఏలుచున్నాడని చెప్పి అక్కడ మరి రాజులాగా ప్రకటించుకున్నప్పుడు అబ్షాలోము దగ్గర నుంచి పారిపోయినటువంటి పరిస్థితి మనం ఈ యొక్క కథలో చదువుతాం. అయితే అసలు ఏంటి ఈ రోజు మనం నేర్చుకో, రాజగు అబ్షాలోము క్షేమమా, బాలుడగు అబ్షాలోము క్షేమమా, ఈ వ్యక్తి జీవితం నుంచి మనం ఏం నేర్చుకోగలుగుతాం అని ఒకసారి మనం చూస్తే, రెండో సమయాల గ్రంథం 13:1 రాయబడుతుందంటే, తర్వాత దావీదు కుమారుడగు అబ్షాలోమునకు తామారు అని ఒక సుందర యువతి యొక్క సహోదరి ఉండగా దావీదు కుమారుడగు అమ్నోను ఆమెను మోహించెను. ఇక్కడ మనం చూస్తే తన కుమారుడగు దావీదు కుమారుడైన అమ్నోను ఇక్కడ ఏమంటున్నాడంటే, దావీదు తన కుమారుడైన అబ్షాలోము క్షేమమా. ఈ రోజున మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మన కుమారులు మన కుమార్తెలు క్షేమమేనా? అబ్షాలోము ప్లేస్ లో మన పిల్లల పేర్లు పెట్టుకుంటే, మన కుటుంబ వ్యవస్థ మన కుటుంబస్తుల పేర్లు పెట్టుకుంటే వాళ్ళు క్షేమమేనా? వాళ్ళు క్షేమంగా ఉండాలి అంటే చేయవలసింది ఏంటి? మనం ఏమి ఈ రోజుల్లో మిస్ అవుతున్నాం? ప్రస్తుత రోజుల్లో చూస్తే ఎంత భయంకరంగా ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే, చదువుతూ ఉన్నప్పుడే వాళ్ళ ఆలోచనలు ఎంత దౌర్భాగ్యంగా ఎదుగుతున్నాయో రీసెంట్ గా జరిగినటువంటి సంఘటనలు మనకు తెలియనే కావు. 10th class చదువుతున్న అమ్మాయి తల్లిని చంపే పరిస్థితి అంటే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో పిల్లలు ఎదుగుతూ ఉన్నారు. వాళ్ళు చూస్తున్నది ఏంటి, వాళ్ళు ఏం చూస్తున్నారో సెల్లుల్లో తెలియదు, మనం చెప్తే వినరు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆ క్రైమ్స్ అవి ఇవి చూస్తూ మరి రీల్స్ అని పిల్లల మైండ్ ఏ రకంగా ఎదుగుతుందో మనం తెలియని పరిస్థితి. ఇక్కడ చూస్తే దావీదు కుమారుడు అమ్నోను ఆమెను మోహించెను, తన హాఫ్ సిస్టర్ మరి సహోదరిని ఈయన మోహించాడు. తండ్రిగా దావీదు తన కుటుంబంలో పిల్లలు ఎలాంటి ఆలోచనలతో ఎదుగుతున్నారు అనేటువంటి విషయాన్ని తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉంటూ ఉన్నాడు. ఈరోజున మన కుటుంబాల్లో మన పిల్లలు ఉంటున్నప్పుడు మన పిల్లల యొక్క యాటిట్యూడ్ ఎలాగా ఉంటుంది, మన పిల్లల ఆలోచన విధానం ఎలాగా ఉంటుంది, వాళ్ళు ఏం చూస్తూ ఉన్నారు, మనం డైరెక్ట్ గా కాకపోయినా ఒక కంటితో మనం గ్రహించవలసినటువంటి అవసరం ఉంది. అందుకే సామెతలు 31 అంటారు కదా, తన కుమారుని కుమార్తెల యొక్క నడతలు ఆమె కనిపెడుతుంది. ఒక స్త్రీలుగా పిల్లలు ఏ రకంగా నడుస్తూ ఉన్నారు, పిల్లలు ఏమి చూస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేటువంటిది గ్రహించుకోవలసినటువంటి అవసరము మరి ప్రతి కుటుంబంలో తండ్రికి తల్లికి బాధ్యత ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో అని మనం జ్ఞాపకం చేసుకోవాలా. దావీదు కుమారుడు అమ్నోను ఆమెను మోహించెను. మరి తండ్రిగా తన కుమారుడు ఎటువంటి ఆలోచనలతో ఎదుగుతున్నాడో మరి గ్రహించలేని పరిస్థితుల్లో దావీదు ఉన్నాడు. దావీదు దేవుని యొక్క కృపను పొందుకున్నాడు, మామూలు కృపను కాదండి, సంపూర్ణమైనటువంటి కృపను పొందుకున్నటువంటిగా మరి సూపర్ న్యాచురల్ ఫేవర్ అంటారు, మరి అటువంటి ఫేవర్ పొందుకున్నటువంటి వ్యక్తి. కృప ఒకటి గుర్తు పెట్టుకోవాలండి, మన రక్తంలో ప్రవహించదు. మనము దేవుని కృపను పొందుకున్నంత మాత్రాన, మనము దేవుని చేత ఆశీర్వదించబడినంత మాత్రాన మన పిల్లల్లో కూడా అది ఆశీర్వాదము దేవుడు ఇస్తాడు మన పిల్లలైనందుకు అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఒకటి గుర్తించాలా, మనలో అవినీతి, మనలో ఎటువంటి లోపాలుంటే ఆ లోపాలు రక్తంలో ప్రవహిస్తాయి కానీ కృప రక్తంలో ప్రవహించదు. తల్లిదండ్రులు దేవుని కృపను పొందుకున్నంత మాత్రాన పిల్లల కృపను పొందుకుంటారు అనుకోకూడదు. కానీ తల్లిదండ్రులు ఒకవేళ అవినీతి పరులైతే, తల్లిదండ్రులు ఒకవేళ విపరీతమైనటువంటి ధోరణి కలిగిన వారైతే ఖచ్చితంగా అది పిల్లల్లోకి వస్తుంది అనేటువంటి విషయాల్ని మరి మనం గమనించాలి. ఎందుకు అనంటే ఇక్కడ మనం ఆలోచన చేస్తే దావీదు కూడా అదే పాపము చేశాడు, ఆ పాపాన్ని అనుసరించాడు. కానీ ఆయన పిల్లలు ఆయనని మించిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. దావీదు వేరే స్త్రీని తెచ్చుకుంటే కుమారుడు తన సొంత కుటుంబంలోని తన సహోదరిని సహోదరి విషయంలోనే అలాంటి ఆలోచన ఆలోచించేటువంటి వాడుగా ఉన్నాడు. రెండోదిగా మనం చూస్తే సమూయేలు 2 Samuel 13 3:13 అమ్నోనునకు మిత్రుడు ఒకడు ఉండెను, అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు, అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము గలవాడు. ఇక్కడ దావీదు కుమారుడైనటువంటి మొదటి కుమారుడైనటువంటి అమ్నోను గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. మన కుమారులు క్షేమంగా ఉండాలి అని అంటే మనం చేయవలసింది ఏంటి తల్లిదండ్రులంగా? ఇక్కడ చూస్తే మరి అమ్నోను యొక్క మిత్రుడు ఎవరు అంటే యోహోనాదాబు అట. ఎటువంటి వాడు అంటే బహు కపటము గలవాడు. ఈ రోజున తల్లిదండ్రులంగా మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే మన పిల్లల యొక్క సర్కిల్ ఎటువంటి వాళ్లతో తిరుగుతా ఉన్నారు, మన పిల్లల యొక్క స్నేహితులు ఎటువంటి వాళ్లు, వాళ్ల గురించినటువంటి వివరాలు కూడా మనం తెలుసుకుని ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మన పిల్లలు ఎవరితో పోతే మనకేంటి, అసలు ఎవరితో తిరుగుతున్నారో నీకు తెలుసా, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారో తెలుసా, వాళ్ళ కుటుంబం ఎలాంటిదో నీకు తెలుసా, వాళ్ళ ఫ్రెండ్స్ విషయంలో కూడా తల్లిదండ్రులంగా మనం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. మన పిల్లవాడు లేక మన కుమార్తె తిరుగుతూ ఉన్నటువంటి వాళ్ళ స్నేహితులు మంచి వ్యక్తులైనా కాదా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే సామెతల్లో చాలా మాటలు చెప్తాడు, మరి జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానం అవుతాడు, మూర్ఖుల సహవాసము చేయవాడు చెడిపోతాడు, కోపచిత్తునితో సహవాసము చేయకము అంటున్నాడు, దుర్జనులతో సహవాసము చేయకము, తుంటరుల సహవాసము చేయకము. సో ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మన కుమారులు మన కుమార్తెలు అప్షాలోములాగా కాకూడదు అనంటే మన పిల్లలు ఎవరితో తిరుగుతున్నారు, ఎటువంటి వారితో స్నేహము కలిగి ఉంటున్నారు అనేటువంటిది మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మొదటిగా ఏమనుకున్నామనంటే మన పిల్లలు ఎటువంటి ఆలోచనలతో ఎదుగుతున్నారో, వాళ్ళు ఎలాంటివి చూస్తూ ఉన్నారో మనము ఖచ్చితంగా కనిపెట్టవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది అని ఒక హచ్ అంటాడు, వేరెవర్ యు ఫాలోస్ అని చూపిస్తూ ఉంటాడు. ఆ రకంగా తల్లిదండ్రులంగా మనం ప్రతి నిమిషం మన పిల్లల్ని మనం వెన్నంటి ఉండకపోతే మరి అప్షాలోము స్థితిలోనే మన పిల్లల్ని కూడా మనం చూడవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మన పిల్లలు ఎటువంటి ఆలోచనలతో ఎదుగుతున్నారు, మన పిల్లలు ఎటువంటి వారితో సహవాసము చేస్తున్నారు అనేటువంటిది ఖచ్చితంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మూడవదిగా చూస్తే అదే 2 సమూయేలు గ్రంథము 13:4 రాజకుమారుడైన నీవు నానాటికి చిక్కిపోవుటకు హేతువేమి, సంగతి నాకు తెలియచెప్పవా అని అమ్నోనుతో అనగా, అమ్నోను నా తమ్ముడగు అప్షాలోము సహోదరి అయిన తామారును నేను మోహించి ఉన్నానని అతనితో చెప్పను. ఈ ప్రశ్న ఎవరు అడుగుతున్నారంటే యోహోనాదాబు అడుగుతున్నాడు, స్నేహితుడైన యోహోనాదాబు. మరి అమ్నోను అడుగుతున్నాడు దావీదు కుమారు ఏమనంటే, నువ్వు ఎందుకు చిక్కిపోతున్నావు నానాటికి, ఏంటి కారణం ఏంటి నాకు చెప్పవా. ఇక్కడ మనం ఆలోచన చేయాలండి, మన పిల్లలు మరి ఈ రకంగా ఫిజికల్ గా కావచ్చు స్పిరిచువల్ గా కావచ్చు తగ్గిపోతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో స్నేహితులు అడగాలనా తండ్రి అడగాలనా తల్లిదండ్రులు. తల్లిదండ్రులు ఈ విషయాల్లో పట్టించుకున్నప్పుడు మన పిల్లలు క్షేమంగా ఉంటారని ఎలాగ ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం. మన పిల్లలు ఏ పరిస్థితుల్లో ఉంటున్నారు, ఎందుకు చిక్కిపోతున్నారు, ఎందుకు వాళ్ళు సరిగ్గా తింటలేదు, ఎందుకు వాళ్ళు దేవుని వాక్యాన్ని చదవట్లేదు, వాళ్లలో వస్తున్నటువంటి మార్పు ఏంటి అనేటువంటిది మనము గమనించుకోలేకపోతే దావీదు ఏడ్చినట్టుగా అయ్యో నా కుమారుడు అని ఏడవలసినటువంటి పరిస్థితి మన జీవితాల్లో కూడా వస్తుంది. అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి అనంటే మన పిల్లల్ని ఎప్పటికప్పుడు ప్రస్తుత జనరేషన్ లో మనము గమనించుకుంటూ పోవలసినటువంటి అవసరం ఉంది. మరి ఏ తండ్రి అడగాల కుమారుడు ఏ రకంగా ఉంటున్నాడు ఎందుకు చిక్కిపోతున్నాడు, కానీ అది ఎవరు అడుగుతున్నారంటే స్నేహితులు అడుగుతున్నారు. తండ్రికి తన కుమారుడు ఏమైపోతున్నాడో అని చూసుకునేటువంటి పరిస్థితులు కూడా ఈ రోజున లేనంత బిజీగా, ఏమన్నంటే ఉద్యోగం ఆ బిజీ ఈ బిజీ, ఇంట్లో తల్లిలో చూసుకోవాలి తల్లుల మాటలు వినే పరిస్థితుందండి. తండ్రి ఒకటి గద్దిస్తే కుమారుడు వినే రీతి, తల్లి గద్దిస్తే వినే రీతిలో తేడా ఉంటుంది. తర్వాత మనం చూస్తే అక్కడ మరి 17:17 దావీదు నీ అన్నయ్యగు అమ్నోను ఇంటికి పోయి అతని కొరకు భోజనము సిద్ధము చేయమని తామారు ఇంటికి వర్తమానము పంపిన. ఇక్కడ మనం చూస్తే అమ్నోనేమో తన కుమార్తె విషయంలో లేకపోతే తన సహోదరి విషయంలో ఒక చెడు ఆలోచన కలిగి ఉంటుండగా దావీదు స్వయాన తండ్రిగా ఒక మరి కసాయి వాని దగ్గరికి గొర్రెని పంపించినట్లుగా దావీదే వచ్చి నీ అన్నయ్యగు అమ్నోను ఇంటికి పోయి అతని కొరకు భోజనము సిద్ధము చేయమని తన కుమార్తెను మరి పంపిస్తూ ఉన్నాడు. తర్వాత 21 చూస్తే ఈ సంగతి రాజుకు దావీదునకు వినబడినప్పుడు అతడు బహు రౌద్రము తెచ్చుకున్నాను, పులిభవనంలోకి మేకను పంపించినట్లుగా కుమార్తెను ఆయనే పంపించాడు. తర్వాత మరి బాధపడితే ఏం లాభం అండి, తర్వాత కోపం తెచ్చుకుంటే ఏం లాభం. కానీ కోపము తెచ్చుకొని కూడా అమ్నోను మీద ఎటువంటి, ఎందుకంటే పెద్ద కుమారుడు తన తర్వాత రాజరికాన్ని అనుభవి రాజుగా అవ్వాల్సినటువంటి వాడు కాబట్టి ఆ విషయంలో దావీదు కనీసం ఏమి అనన్నటువంటి పరిస్థితి. తర్వాత మనం చూస్తే మరి 2 అప్ష 2 సంవత్సరాల తర్వాత అబ్షాలోం వచ్చి ఏం చేస్తాడంటే, తండ్రి దగ్గర 2 సంవత్సరాలు చూస్తాడు తండ్రి, ఏమి కూడా అమ్నోని మీద ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోడు, అమ్నోన్ ఒక్క మాట కూడా అనడు. దానిని బట్టి మరి అబ్షాలోం ఏం చేస్తాడంటే, గొర్రెబొచ్చు కత్తిరించుకుంటున్నాను రమ్మనమని చెప్పి తన తండ్రిని పిలిచినప్పుడు, తండ్రి నేను వస్తే నీకు భారం అవుతాను అన్నప్పుడు, నా సహోదరులందరినీ పంపించమంటాడు. సరే అని సహోదరులందరూ కూడా గొర్రెగొచ్చు కత్తిరించుకునేటువంటి ఆ యొక్క విందుకు వెళ్ళినప్పుడు, అక్కడ మరి ఆయన తాగి ఉన్నప్పుడు చూసి మరి ఆ యొక్క రాజకుమారుడైనటువంటి అబ్షాలోముని ఈ యొక్క అబ్షాలోము అమ్నోన్ని చంపేస్తాడు. ఎప్పుడైనా ఒక చెల్లికి మరి దావీదు గ్రహించుకోవాల్సినటువంటి విషయం, తన సొంత కుమార్తె లేకపోతే అబ్షాలోము యొక్క సహోదరికి ఆ రకంగా జరిగినప్పుడు అబ్షాలోము దాన్ని మనసులో పెట్టుకో, తండ్రిగా తను ఏమీ చేయలేదు, చూశాడు తండ్రి ఏమి చేయనప్పుడు సొంతగా తను తీసుకున్నాడు. ఆ తర్వాత అబ్షాలోము పారిపోయి తన తాత దగ్గరికి వెళ్లి 3 సంవత్సరాలు ఉంటాడు. మళ్ళా తర్వాత యోవాబు, మనం తర్వాత చదువుతాం, యోవాబు అది తప్పును చేసింది అని వేరే స్త్రీ ద్వారా తెలియజేసినప్పుడు మళ్ళా తిరిగి అబ్షాలోముని పిలిపిస్తాడు. కానీ పిలిపిస్తాడు గాని తన దగ్గరికి రానివ్వడు. 2 సంవత్సరాలు అట్లాగే ఎరుసలేంలో ఉంటాడు. ఆ తర్వాత తిరిగి మళ్ళా పిలిచిన తర్వాత చూస్తే అక్కడ ఏం చేస్తాడంటే, 2 సమూయేలు 15:4-5-6 చూస్తే, నేను ఈ దేశంలో న్యాయాధిపతి ఉండుట ఎంత మేలు, అప్పుడు వ్యాజ్యమాడు వారు నా యుద్ధకు వత్తురు, నేను వారికి న్యాయము తీర్చుదునని చెప్పుచు అందరినీ కూడా ముద్దు పెట్టుకుంటూ తీర్పునందుటకై రాజు నద్దకు వచ్చిన ఇస్రాయిలందరికీ అబ్షాలోము ఈ ప్రకారం చేసి ఇస్రాయిలందరినీ తన తట్టు తిప్పుకొనేను. సో వచ్చిన ఇస్రాయిలందరినీ కూడా బయట ఉండి వాళ్ళని ముద్దు పెట్టుకుంటూ వాళ్ళని చాలా ఎంత యాక్ట్ చేయాలంత యాక్ట్ చేస్తూ వాళ్ళందరినీ కూడా తన వైపు తిప్పుకుంటాడు. కానీ తండ్రికి ఇది కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాడు. మొట్టమొదటిగా మనం అబ్షాలోము యొక్క క్యారెక్టర్ ని చూస్తే ఒక మోసగాడుగా కనిపిస్తున్నాడు. మరి గొర్రెబొచ్చుకి కత్తిరించుకోవడానికి అందరూ రావాలని పిలిచాడు, కానీ తన ఉద్దేశం అందుకే ఏంటంటే చంపాలనే ఉద్దేశం. తర్వాత హెబ్రోనులో మొక్కుకున్నానని చెప్పాడు, కానీ అది కూడా మోసము. మరి ఈ రకంగా ప్రతిసారి కూడా అంతేకాదు తండ్రి దగ్గరికి వచ్చినటువంటి న్యాయం కొరకు వచ్చిన వాళ్ళందరినీ కూడా తన తట్టు తిప్పుకోవడం. తర్వాత మనం 15:10 చూస్తే, అబ్షాలోము మీరు బాకానాదం విన్నప్పుడు అబ్షాలోము హెబ్రోన్లో ఏలుచున్నాడని కేకలు వేయడని చెప్పుటకై ఇస్రాయేల్ గోత్రం అన్నిటి యొద్దకు వేగుల వారిని పంపెను. విందునకు పిలువబడి ఉండి 200 మంది యెరూషలేములో నుండి అబ్షాలోముతో కూడా బయలుదేరి ఉండి, వీరు ఏమీయూ తెలియక యథార్థమైన మనసుతో వెళ్లి ఉండరు. ఏం తెలియదండి, వాళ్ళు అబ్షాలోము రమ్మన్నాడు ఆరాధన చేయడానికి హెబ్రోన్ కని వెళ్లారు. వాళ్ళకి నిజంగా ఇక్కడ హెబ్రోన్లో రాజు అబ్షాలోము ఈ రకంగా చేస్తాడని తెలియదు. కానీ మరి అబ్షాలోము జీవితంలో మనం చూస్తే మోసం 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 తన కుమారుడు. తండ్రి ఏ రీతిగా అయితే ఒక మోసగంగా పెరిగాడో కుమారుడు అదే పరిస్థితుల్లో మరి ఒక మోసగాడిగా ఉంటున్నాడు. తర్వాత తండ్రి దుఃఖానికి కారణమైనటువంటి కుమారుడు అమ్నోను చంపి తన తండ్రి దుఃఖానికి కారణమయ్యాడు. అంతేకాదు మరి హెబ్రోనులో ఏలుచున్నాడని సింహాసనాన్ని తీసుకొని కూడా మరి ఆ యొక్క తండ్రి యొక్క దుఃఖానికి కారణమయ్యాడు. కారణం ఏంటి అంటే తండ్రి కుమారుని విషయంలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేదు. మనం 2 సమూయేలు 16:10 చూస్తే, మరి కాబట్టి మేడ మీద వారు అబ్షాలోముకు గుడారం వేయగా ఇశ్రాయేలందరికీ తెలియనట్లుగా అతడు తన తండ్రి ఉపపత్నులను కూడెను. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. మరి తండ్రి ఏమో సీక్రెట్ గా బత్షెబ విషయంలో చేస్తే, కుమారుడు బహిరంగంగా తండ్రి యొక్క ఉపపత్నులతో కూడడం అంటే కుమారుడు ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఎదుగుతూ ఉన్నాడో మరి మనం ఒకసారి ఆలోచన చేయగలుగుతాం. ఇంకా మనం చూస్తే 17:2 నేను అతని మీద పడి అతని బెదిరించిన అతని ఎదురున్న జనులందరూ పారిపోదురు, రాజును మాత్రం హతము చేసి జనులందరినీ నీ తట్టు తిప్పెదను అని మరి అహీతోపెలు చెప్తాడు. నేను రాజును మాత్రమే హతం చేస్తాను అంటే రాజు అంటే ఎవరండి, దావీదు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అబ్షాలోముతో చెప్తా ఉన్నాడు, నేను రాజును మాత్రం హతం చేసి జనులందరినీ నీ తట్టు తిప్పుతాను అన్నప్పుడు 4వ వచనంలో ఈ బోధ అబ్షాలోమునకును ఇస్రాయేల్ వారి పెద్దలందరికీ యుక్తముగా కనబడింది. ఏ బోధ? దావీదుని చంపుతాను అన్నటువంటి బోధ అబ్షాలోమునకు యుక్తముగా కనపడిందంట. తండ్రిని చంపుతానంటే ఒక కుమారుడికి ఆ మాట యుక్తముగా కనపడిందంటే ఈ రోజుల్లో పరిస్థితులు ఇవే కనపట్టలేదా? కానీ అదే 2 సమూయేలు 18:5 చూడండి, అప్పుడు రాజు యోవాబును అబీషైని ఇత్తైని పిలిచి, నా నిమిత్తమై యవనుడైన అబ్షాలోముకు దయచూపుడని ఆజ్ఞాపించెను. ఇక్కడ కొడుకేమో అబ్షాలోము తండ్రిని చంపడం చాలా మంచిగా అనిపించింది, కానీ తండ్రి నా కుమారుడైన యవనుడైన అబ్షాలోము దయచూపుడని యోవాబుని వీళ్ళని పిలిచి వాళ్ళకి ఆజ్ఞాపిస్తున్నాడు. తండ్రికి కుమారునికి ఎంత తేడా ఉంది చూడండి. తండ్రికి కుమారుని పట్ల ఉండేటువంటి ప్రేమ, ఎంత పాపము చేసినప్పటికీ ఎంత భయంకరమైనటువంటి వ్యక్తులైనప్పటికీ కూడా మరి మన దేవాది దేవుడైనటువంటి తండ్రి కూడా మనల్ని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. అమ్నోన్ని అత్యాచారం చేయడం చేసినా కూడా దావీదు ఏం పట్టించుకోలేదు. అబ్షాలోములో కోపం రగిలిపోయింది. మరి ఈ సంఘటన అబ్షాలోము కుట్రకు దారితీసింది. తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే తండ్రి ప్రేమను మనం చూస్తున్నాం. ఈ రోజున యిర్మీయాలు అంటాడు, వీధుల్లో పసిపిల్లలు లేకుండాను రాజమార్గంలో యవనులు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది. ఈ రోజున మనం చూస్తే మరణము మన కిటికీలను ఎక్కుచున్నది అని అంటే ఆ సపరేట్ గా అసలు ఏదో కిటికీల్లోంచి వస్తుంది. కానీ ఈ రోజున మనం ఆలోచన చేస్తే నిజంగా ఒక సేవకుడు అంటాడు, ఈ కిటికీలు ఏంటి అంటే విండోస్, మన యొక్క సెల్స్ ఈ రోజున ఇక్కడికి మన కళ్ళలోని కళ్ళనేటువంటి కిటికీల్లోంచి వచ్చేస్తుంది మరణము. తర్వాత విండోస్ లో నుంచి మరి సెల్లు చేతిలో ఉండడం, చాలా మందిని నేను చూస్తున్నా రోడ్డు దాటుతూ బండ్లు నడుపుతూ ఎంత భయంకరంగా ఈ మధ్య మనం చూస్తే చిన్న చిన్న ఇన్సిడెంట్స్ చూస్తే సెల్ మాట్లాడుతూ ట్రైన్ ఎక్కి కుమార్తెను మర్చిపోయినటువంటి పరిస్థితి, సెల్ మాట్లాడుతూ మెట్లు దిగుతూ మెట్ల మీద నుంచి పడిపోయి మడవిరిగి చనిపోయినటువంటి పరిస్థితి. ఈ రోజున మరణం దేని ద్వారా వస్తుందంటే ప్రజలకు ఎక్కువగా యాక్సిడెంట్స్ ఎందుకు ఇంత విపరీతంగా అవుతున్నాయి, కేవలం ఈ సెల్స్ వల్లే. మనం ఎంత వద్దని ఎంత నివారిస్తున్నా పిల్లల నుంచి ఈ సెల్లులని మనం తీయలేకపోతూ ఉన్నాం. దేవుని సన్నిధిలో మొరపెడతాం ఈ సెల్ల విషయంలో, ఎంతవరకు వాడాలో అంతవరకు వాడేటువంటి పరిస్థితి లేనటువంటిది. అయితే ఈ రోజున మన కుమారుల అప్సలములాగా కాకుండా ఉండాలి అనంటే మనం చేయవలసింది ఏంటి? క్షేమంగా ఉండాలి మన కుటుంబాల్లో మన పిల్లలు అనంటే మనం చేయవలసిందేంటి? మన పిల్లలు ఏ రకంగా ఎదుగుతున్నారు, ఏ ఆలోచనతో ఎదుగుతున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎటువంటి మోసపు ఆలోచనతో ఎదుగుతూ ఉన్నారు, వాళ్ళు చేసేటువంటిది నిజమా మోసమా అనేటువంటిది గ్రహించలేని పరిస్థితుల్లో ఉంటే మనకన్నా దౌర్భాగ్యులు ఎవరు ఉండరనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈ రోజున మన ధ్యానం ఏంటి అనంటే మరి రాజుగు అప్షాలోము బాలుడుగు అప్షాలోము క్షేమమా? మన పిల్లలు క్షేమంగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి ఒకసారి మనం చూద్దాం. పిలిపిలకు రాసిన పత్రిక 3:1 చూస్తే, ప్రభునందు ఆనందించుడి, మెట్టుకు నా సహోదరులారా ప్రభునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు వ్రాయుట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. మనకు క్షేమాన్ని ఇచ్చేటువంటిది ఏంటి మన కుటుంబాలకి అనంటే ప్రభులో ఆనందించడం అనేది క్షేమం. నీ జీవితంలో నువ్వు క్షేమంగా ఉండాలి, నీ కుమారులు క్షేమంగా ఉండాలి అనంటే మనము చేయవలసింది, మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం నేర్పించవలసింది ఏంటంటే ప్రభువులోనే ఆనందం ఉంది. ఈ సెల్స్ లో ఆనందం లేదు, ఈ రీల్స్ లో ఆనందం లేదు, ఈ యొక్క ఆ చూసేటువంటి వీటిలో ఆనందం లేదు. కానీ మన ఆనందం దేనిలో ఉందంటే ఎప్పుడైతే ప్రభువునందు ఆనందిస్తామో మనము క్షేమంగా ఉంటాం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అదే దావీదు జీవితాన్ని చూస్తే దావీదు క్షేమంగా ఉన్నాడు కదా, కృపాక్షేమములే నా వెంబడి వచ్చును అంటాడు 23వ కీర్తనలో. కారణం ఏంటి అనంటే దావీదు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే 21:1 యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుతున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షిస్తున్నాడు. దావీదు జీవితంలో దావీదుకున్నటువంటి తన పర్సనల్ లైఫ్ లో ఉన్నటువంటి ఆ సంతోషం ఏంటి అనంటే తనకి గుర్రాలున్నాయనో, తనకు లేక సైన్యాధిపతి యోవాబు లాంటి సైన్యాధిపతులు, మనం ఇందాక చదివాం దినవృత్తాంతంలో లిస్ట్ అంతా కూడా, ఊరియా లాంటి వాళ్ళు గొప్ప గొప్ప సైన్యాధిపతులున్నారని సంతోషపెట్టలేదు. దేనిని బట్టి సంతోషిస్తున్నాడంటే నీ బలమును బట్టి సంతోషిస్తున్నాడు, దేవుని బలాన్ని బట్టి దేవుడిచ్చినటువంటి రక్షణను బట్టి అతడు ఎంతో హర్షిస్తున్నాడు. ఈ రోజున మన ఆనందం ఏంటి? మన ఉద్యోగాన్ని బట్టి మనం హర్షిస్తున్నామా? దేవుడు మనకిచ్చిన వస్తు వాహనాలను బట్టి మనం హర్షించే వాళ్ళంగా ఉంటున్నామా? దేవుడు మన పిల్లల విషయంలో చేస్తున్నటువంటి వాటిని బట్టి హర్షిస్తున్నామా? దేనిని బట్టి నీ సంతోషం? దే ప్రభువుని బట్టి ఆనందించు, నీ జీవితంలోనూ క్షేమంగా ఉంటావు. నీ పిల్లలకు అది నేర్పించు. 31:7 అంటాడు కీర్తనలో, నీ కృపను బట్టి నేను ఆనంద భరితుడు, నేను సంతోషించదును, నీ ఆజ్ఞల జాడని చూచి నేను ఆనందించుతున్నాను. 119:70 అంటాడు, నేను నీ ధర్మశాస్త్రమును బట్టి ఆనందించుతున్నాను. హబక్కుకు అంటాడు, మరి అంజూరపు చెట్లు పూయకుండెను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకుండెను, చేనులో పైరు పంటకు రాకపోయిను, సాలలో పశువులు లేకపోయినా నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను సంతోషించదను. పరిస్థితులు ఎలాగా ఉన్నా నాకు ఏది లేకపోయినా నాకుందేంటంటే నా దేవుడు నా బలము, నా రక్షణను బట్టి నేను హర్షిస్తున్నాను, మరి దేవుని ధర్మశాస్త్రాన్ని బట్టి నేను హర్షిస్తున్నాను. ఈ రోజున దేవుణ్ణి బట్టి ఆనందించే జీవితాలు మనకున్నాయా? దీనిని మనం నేర్చుకోగలిగితే, దీనిని మనం నేర్పించగలిగితే మనము మన కుటుంబాలు క్షేమంగా ఉంటాయి. ప్రభువును బట్టి ఆనందించే స్థితిలోకి మన కుటుంబాలు ఎదిగేలాగా మనం నేర్పించుకోవాలి. హన్న జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మొదటి సమయంలో గ్రంథం 2:1 అంటుంది, మరియు హన్న విజ్ఞాపన చేసి ఇలాగ, నేను నా హృదయము యెహోవాయందు సంతోషించుచున్నది, యెహోవాయందు నాకు మహాబలము కలిగెను, నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను. ఇక్కడ హన్న కూడా ఏమంటుందండి, హన్నాకి దేవుడు చక్కటి భర్తనిచ్చాడు. 10 కుమారుల కంటే నేను శ్రేష్ఠుడను కానా, అంత శ్రేష్టమైనటువంటి భర్త ఉన్నాడని ఆ భర్తను బట్టి ఆమె ఆనందించట్లా. లేక మనం చూస్తే సమూయేలుకు పాలు మాన్పించేటప్పుడు 24 చూస్తే వాళ్ళు 3 తూమెడి పిండిని ద్రాక్షరసపు తిత్తిని తీసుకుని షిలోహు మందిరంలోకి వచ్చాను. అంటే 3 జనరల్ గా గొప్పవాళ్లైతే 1 అర్పిస్తారు, మరి బీదవాళ్లైతే యేసుక్రీస్తు ఆ యొక్క మందిరంలోకి వెళ్ళినప్పుడు కూడా పావురపు మరి గువ్వల్ని సమర్పించారని మనం చూస్తాం. వారి యొక్క స్థితులను బట్టి వారు అర్పించేటువంటి బలులు ఉంటాయి. ఇక్కడ మరి ఎల్కానా 3 అంటే వాళ్ళు ఫైనాన్షియల్ గా కూడా మంచి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులను మనం అర్థం చేసుకోగలుగుతాం. కానీ ఈమె మంచి భర్తని బట్టో, తనకి ఇవ్వబడిన ఏ మరి లేకలేక కలిగినటువంటి కుమారుని బట్టో, లేక తనకున్న స్థితిని బట్టో ఆనందించట్లేదు. గాని ఏమంటుందంట ఆమె, మరి యెహోవా యందు సంతోషించుచున్నది, నీ వలన రక్షణ బట్టి సంతోషించుచున్నాను. ఈ రోజున మన సంతోషం ఏంటి? డబ్బులు ఉంటే ఒకలాగా సంతోషం, డబ్బులు లేకపోతే ఇంకొక రకమైనటువంటి సంతోషం. మన సంతోషం దేంతో ముడిపడి ఉంటుంది ఒకసారి ఆలోచన చేద్దాం. నాకు ఏమున్నా ఏమి లేకపోయినా హబక్కుకు లాగా, ఏదున్నా లేకపోయినా ప్రభువా నిన్ను బట్టి నేను హర్షించగలుగుతున్నాను, నువ్వు నాకున్నావు చాలు అనేటువంటి స్థితిలో మనం ఉండగలుగుతున్నామా? దేవుణ్ణి బట్టి ఆనందించటం మనం నేర్చుకుందాం. మనము క్షేమంగా ఉండ, బాలుడు అప్సాలోము క్షేమమా, నీ కుమారుడు నీ కుమార్తె లేక నువ్వు క్షేమంగా ఉండాలి అనంటే దేవుని బట్టి ఆనందించే జీవితాన్ని మనం కలిగి ఉండాలి. దానిని మనం నేర్చుకునేటువంటి ద్వారంగా ఉండాలి. 2 మనం చూస్తే, నేను త్వరగా ముగిస్తాను, కీర్తనల గ్రంథం 37:11 చూస్తే, దీనులు భూమిని స్వతంత్రించుకుందరు, బహుక్షేమము కలిగి సుఖించేదరు. ఎవరు క్షేమంగా ఉంటారు అనంటే మొదటిది మరి ఎవరైతే ప్రభువును బట్టి ఆనందిస్తారు, 2 దీనులు భూమిని స్వతంత్రించుకుందరు, వాళ్ళు బహుక్షేమము కలిగి ఉంటారు అని చెప్పంటున్నాడు. యెషయా కూడా అంటాడు కదా, వినయ మనస్సు గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను, ఎవడు దీనుడై నలిగి మలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వాని నేను దృష్టించుచున్నాను. కాబట్టి ఎవరైతే దీన మనస్సు తగ్గించుకునేటువంటి మనస్సు కలిగి ఉంటారో వాళ్ళు మరి బహుక్షేమము కలిగి సుఖించెదరు అంటున్నాడు. దేవుని యందు ఆనందించే వాళ్ళు క్షేమంగా ఉంటారు, దీనులు క్షేమంగా ఉంటారు. మనం 3 చూస్తే కీర్తనల గ్రంథము 72:7 అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు, చంద్రుడు లేకపో వరకు క్షేమాభివృద్ధి కలుగును. చంద్రుడు ఎప్పుడు లేకుండా ఉంటాడండి? మనం ఆ యొక్క యెహోవా దినము గురించి మనం ఆలోచిస్తాం, చంద్రుడు మరి ఇంకా వెలుతురు ఇవ్వడు అనేటువంటి పరిస్థితి. సో ఆ దినము వరకు కూడా క్షేమాభివృద్ధి ఎవరికి ఉంటదంటే నీతిమంతులు. మరి నీతిమంతులు అంటే డెఫినేషన్ ఏంటి? ఎవరు నీతిమంతులు? మనం ఆలోచన చేస్తే సమూయేలు గ్రంథంలోనే 24:18 అంటున్నాడు, ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసేది గనక నీవు నాకంటే నీతిపరుడువు. అంటే అపకారము చేసిన వ్యక్తికి కూడా ఉపకారము చేసేటువంటి వారిని నీతిమంతులు అంటారు. మనకెవరైనా అపకారము చేసినా కూడా మనం వాళ్ళకి మేలు చేస్తున్నాము అనంటే మనం నీతిమంతులం. అలా కాకుండా అపకారము చేసిన వ్యక్తులకి మనం కూడా అపకారమే చేస్తే వాళ్ళని నీతిమంతులు అని అన్నారు. సో మనం నీతిమంతులమా? నీతిమంతులు చంద్రుడు లేకపోవ వరకు క్షేమంగా ఉంటారంట. యోసేపు గురించి రాస్తూ మత్తయి 1:19 అంటాడు, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచనులక రహస్యముగా ఆమెను విడనాడు ఉద్దేశించను. నీతిమంతుడు ఏం చేస్తాడంటే ఆమెను అవమానపరచనులక, ఇతరులని అవమానపరచడు. వారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఏది ఉన్నా కూడా, వాళ్ళ సీక్రెట్స్ ఏమైనా తెలిసినా కూడా, ఊరికనే అందరికీ మనం ఏదన్నా ఒకళ్ళ విషయం తెలిస్తే నిజమే అందరికీ ప్రచారం చేసేస్తాం మనం కదా, వీళ్ళు ఇట్లా అంట అట్లా అంట అని. నీతిమంతుడు ఏం చేస్తాడంటే అవమానమును అవమానపరచనులక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను. సో ఇది నీతిమంతుల లక్షణం. మరి 2 పేతురు 2:8 అంటాడు అక్కడ లోతు గురించి రాసుకుంటూ, నీతిమంతుడు వారి మధ్యనూ కాపరముండి తాను చూచిన వాటిని బట్టి విని వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనసును నొప్పించుకొని చూవచ్చను. సో నీతిగల వాళ్ళు జరుగుతున్నటువంటి పరిస్థితులను చూస్తూ వాళ్ళ మనస్సులో నొప్పి కలుగుతా ఉంటది. ఈ రోజున జరుగుతున్న పరిస్థితులను బట్టి చూస్తూ నీ మనసులో ఎటువంటి ఒకవేళ నొప్పి కలగటం లేదు అనంటే ఆ నీతిమంతుల లిస్ట్ లో మనం లేమేమో. అందుకే మన జీవితాల్లో క్షేమం లేకుండా ఉంటుంది. జ్ఞాపకం చేసుకోండి, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. మొదటిది, మన కుటుంబాలు మనము క్షేమంగా ఉండాలంటే దేవుణ్ణి బట్టి ఆనందించేటువంటి స్థితి మనకు ఉండాలి. మన కుటుంబాలు మనము క్షేమంగా ఉండాలి అనంటే దీనత్వము కలిగినటువంటి వారంగా ఉండాలి. మన కుటుంబాలు మనము క్షేమంగా ఉండాలంటే నీతి కలిగిన వారిగా ఉండాలి. ఎవరు నీతి కలిగిన వారు అనంటే అపకారములకు ఉపకారం చేసేటువంటి వాడు, ఇతరుల రహస్యాలని మరి ఇతరులను అవమానపరచనటువంటి వారు. తర్వాత మరి అంటున్నాడు ఏంటంటే, ఈ యొక్క పరిస్థితులను చూస్తున్నప్పుడు దినదినము మనస్సును నొప్పించుకుంటూ ఉన్నటువంటి లోతుని దేవుడు నీతిమంతుడు అంటున్నాడు. ఈ రోజున మన నీతికి కారణం ఏంటంటే ఆయన విశ్వాసమే. ఇంకా మనం చూస్తే చాలా విషయాలు రాస్తూ ఉంటాడు. ఆదికాండం 28:20 అంటాడు యాకోబు, నేను తిరిగి నా ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యుండి. దేవుడు తోడుగా ఉంటే మనం క్షేమంగా ఉంటాం. దేవుడు తోడుగా లేకపోతే 124 కీర్తనలో చూస్తే ఏమంటాడంటే, మనుష్యులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడయ్యుండని ఎడల వారు మనల్ని ప్రాణముతోనే మ్రింగి వేసి ఉందరు. సో నువ్వు క్షేమంగా ఉండాలంటే నీకు కావాల్సింది ఏంటి అంటే దేవుని యొక్క తోడు. మనం బైబిల్లో చదివితే యోసేపుకి, మోషేకి, యెహోషువాకి, దానియేలుకి, నెహెమ్యాకి, దేవుని భక్తులందరి జీవితాల్లో మనం కామన్ గా చూసేటువంటిది ఏంటంటే దేవుడు వారికి తోడయ్యుండగా, దావీదు విషయంలో కూడా యెహోవా అతనికి తోడయ్యుండగా. సో మన జీవితాల్లో మనము క్షేమము కలిగి ఉండాలంటే దేవుని తోడును మనము కలిగి ఉండవలసినటువంటి అవసరత ఉంది. మొదటిది, మనము దేవుని యందు ఆనందించే వారంగా ఉండాలి, దీనులంగా ఉండాలి, నీతిమంతులంగా ఉండాలి, మరి దేవుని తోడును కలిగినటువంటి వ్యక్తులంగా ఉండాలి. ద్వితీయోపదేశకాండం 5:16 చూస్తే, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడివై నీకు క్షేమమగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినలాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. సో మన దేవుడు మనం క్షేమం కలగాలి అనంటే మనం చేయాల్సింది ఏంటంటే మన తల్లిదండ్రులని సన్మానించేటువంటి జీవితం. ఏ రోజున దీని గురించి ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. తల్లిదండ్రుల పరిస్థితులు చూస్తే ఎంత భయంకరంగా ఉంటున్నాయో ముసలి వయసులో అనేటువంటిది. నిజంగా వృద్ధాప్యం అనేటువంటిది ఒక భయంకరమైనటువంటి భయంకరమైన పరిస్థితుల్లో కనిపిస్తా ఉంది. ఈ రోజున తల్లిదండ్రుల పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు చాలా విచారకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నాం. జ్ఞాపకం చేసుకుందాం, మనము క్షేమంగా జీవించాలి అనంటే మన తల్లిదండ్రుల్ని మనము సన్మానించే వారంగా ఉండాలి. సామెతలు 23:22 అంటాడు, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించుము, నీ తల్లి ముది మీ అందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. ఈ రోజున తల్లిదండ్రులు నిర్లక్ష్యము చేస్తున్న వారంగా ఉంటే మన జీవితాల్లో క్షేమం ఉండదు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. తిమోతిలకు రాసిన పత్రికలో 5:4 అంటాడు, తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకు నేర్చుకునే వాళ్ళు. మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నామంటే తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుట మనము నేర్చుకోలేకపోతున్నాం. వాళ్ళకు మనం ప్రత్యుపకారము చేయగలుగుతామండి. మన కొరకు ప్రాణం పెట్టి ఈ రోజునే మనం అనుభవిస్తున్న ఉద్యోగం గాని, మనం అనుభవిస్తున్న జీవితం గాని, మనం అనుభవిస్తున్న లైఫ్ అది వాళ్ళు మనకి ఇచ్చింది కాదా? వాళ్ళు నేర్పిన నడక కాదా మనకు? కానీ అన్ని తీసుకుంటాం, ఆస్తులు తీసుకుంటాం, అన్ని తీసుకుంటాం, చివరికి వాళ్ళని చూసే విషయానికి వచ్చే వరకు మరి వారిని సరిగా చూడలేనటువంటి పరిస్థితి. ఈ రోజున నీవు నీ కుమారులు క్షేమంగా ఉండాలి అంటే, మన దీర్ఘాయుష్మంతులమై క్షేమంగా ఉండాలంటే తల్లిదండ్రులను సన్మానించేటువంటి వారంగా మనం ఉండాలనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. సో మొదటిగా మనం ఆలోచన చేస్తే మనం మరి ఎవరు క్షేమంగా ఉంటారంటే ఎవరైతే దేవుని యందు ఆనందిస్తారు. రెండోది ఎవరైతే దీనులుగా ఉంటారో వాళ్లు క్షేమంగా ఉంటారు. మూడోది నీతిమంతులు క్షేమంగా ఉంటారనుకున్నాం మనం. మరి ఆ దేవుని తోడు కలిగినటువంటి వాళ్ళు క్షేమంగా ఉంటారు. ఎవరైతే తల్లిదండ్రులని మరి సన్మానిస్తారో వారు క్షేమంగా ఉంటారు. ఇంకా మనం చూస్తే వాటిని నేను ఎక్కువ వివరించను గాని ద్వితీయోపదేశకాండం 5:29 వారికి వారి సంతానములకు నిత్యము క్షేమం కలిగినట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నింటినీ అనుసరించుచునుండు వారికి ఉండిన మేలు. సో దేవుని యందు భయభక్తులు కలిగిన వారు క్షేమంగా ఉంటారు. తర్వాత యెహోవాను అనుసరించేటువంటి వాళ్ళు క్షేమంగా ఉంటారని ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుందాం. క్షేమంగా ఉండాలి మనము మన కుటుంబాలు. నా కుమారుడైన అబ్షాలోము క్షేమమా? ఒక తండ్రి తన కుమారుని గురించి ఏమాత్రం పట్టించుకోకుండా తను మాత్రం దేవునిలో ఆనందించడం తెలుసుకుని తన కుమారులకు ఆ దేవునిలో ఆనందించేది నేర్పించని కుమారులు ఏ రకంగా క్షేమంగా ఉంటారు? తన కుమారులు ఎవరితో తిరుగుతున్నారో తెలుసుకోకుండా ఉన్నప్పుడు తన కుమారులు ఏ రకంగా క్షేమంగా ఉంటారు? తన కుమారుడు ఏ ఆలోచనలతో ఎదుగుతున్నాడో తెలుసుకోలేనటువంటి కుమారుడు ఏ రకంగా క్షేమంగా ఉంటాడు? ఈ రోజున నువ్వు నీ కుమారులు క్షేమంగా ఉండాలి అనంటే మనము దేవునిలో ఆనందించడం నేర్చుకోవాలి. నీతిమంతులంగా ఉండాలి, దీనత్వం కలిగి ఉండాలి, తల్లిదండ్రులని మరి సన్మానించేటువంటి వారంగా ఉండాలి. మనం ఆలోచన చేస్తే యిర్మీయా అంటాడు 7:23 లేదనగా నా మాటలు మీరు అంగీకరించినడలా నేను మీకు దేవుడనే ఇందురు, మీరు నాకు జనులైందురు, మీకు క్షేమము కలిగినట్లు నేను మీకు ఆజ్ఞాపించిన మార్గం అంతటి అందు మీరు నడుచుకున్నది. మరి మార్క్స్ వార్తలు మనం చూస్తే ఒక తండ్రి తన కుమారునికి అస్వస్థతగా ఉన్నప్పుడు, రోగం అతన్ని బాధిస్తున్నప్పుడు కుమారుని తండ్రి తీసుకుని యేసుక్రీస్తు దగ్గరకు తీసుకుని వస్తాడు తన కుమారుని యొక్క స్వస్థత కొరకు. అప్పుడు 23వ వచనంలో చూస్తే దేవుడు ఏమని అడుగుతాడంటే, అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అనెను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయము అనే ప్రాచీన ప్రతుల్లో కన్నీళ్లు విడిచి అని కూర్చబడి ఉంది. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఏ విషయంలోనైనా రక్తస్రావం కలిగినటువంటి స్త్రీతో దేవుడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను. ఎవరినైనా ప్రతి వాళ్ళని దేవుడు అన్నటువంటి మాట ఏంటంటే, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను. కానీ ఇక్కడికి వస్తే తండ్రి కుమార్ని తీసుకుని వచ్చాడు స్వస్థత కొరకు. దేవుడు ఎవరిని అడుగుతున్నాడంటే తండ్రిని అడుగుతున్నాడు, నేను నమ్ముతున్నావా అని. ఈ రోజున నీ కుమార్ని స్వస్థత, నీ కుమార్ని క్షేమము దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నువ్వు నమ్ముతున్నావా అని. తండ్రిగా తల్లిగా నీకు బాధ్యత ఉంది వాళ్ళ యొక్క స్వస్థత విషయంలో, వారి క్షేమం విషయంలో నీకు బాధ్యత ఉంది. అక్కడ ఎవరిని బాధ్యత చేశాడు దేవుడు అంటే తండ్రి నమ్మకాన్ని బాధ్యత చేశాడు. తండ్రికి నమ్మకం ఉంటే కుమారునికి స్వస్థత కలుగుతుంది. అప్పుడు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని తర్వాత చదవండి మార్క్స్ వార్త 9:23-24 మరి మనం ఐగుప్తు నుంచి బయటికి వచ్చినటువంటి సందర్భంలో పస్కా విషయాన్ని మనం ఆలోచన చేస్తే దేవుడు అక్కడ తండ్రులకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే 12:27 మీరు ఇది పస్కాకు బలి, కుమారుడు ఏం చేయాలి, తండ్రి ఏం చేయాలంటే ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లని తీసుకుని ఆ ఇంటికి ఆ యొక్క రక్తాన్ని మరి పూయవలసినటువంటి బాధ్యత ఎవరి మీద ఉందంటే తండ్రి మీద ఉంది. ఆ కుటుంబ రక్షణ అంతా కూడా మరి ఐగుప్తు కాలంలో అప్పుడు మనం చూసినప్పుడు ఇస్రాయేలీల విషయంలో ఆ కుటుంబం యొక్క రక్షణ బాధ్యత, ఆ కుటుంబానికి ఆ యొక్క గొర్రెపిల్ల రక్తాన్ని పూయవలసినటువంటి బాధ్యత దేవుడు ఎవరికి అప్పచెప్పాడంటే తండ్రికి అప్పచెప్పాడు. ఈ రోజున తల్లులంగా తండ్రులంగా పిల్లల విషయంలో ఏదో తల్లి బాధ్యత అనుకుని వదిలేస్తా ఉంటారు. తండ్రిగా బెత్తము వాడని వాడు తన తండ్రికి కుమారునికి వీరోజు నిజమేనండి. తల్లిదండ్రులు కుమారుని విషయంలో పట్టించుకుని పరిస్థితుల్లో ఉంటే అది ఎంతో భయంకరమైన పరిస్థితి. దేవుడు ఈ రోజున వారి రక్షణ విషయంలో ఎవరిని లెక్క అడుగుతాడంటే తల్లిదండ్రులుగా ఖచ్చితంగా మనల్ని అడుగుతాడు. కృప రక్తంలో ప్రవహించదు కానీ అపవిత్రత రక్తంలో ప్రవహిస్తుంది. ఇక్కడ మనం చూస్తే ఏలి గురించి మనం ఆలోచన చేస్తే ఏలి నేర్పించవలసినటువంటి వయసులో నేర్పించలేదు. కుమారులని నా కుమారులారా ఎందుకు ఇలాగ చేస్తున్నావని నేర్పించలేదు. ఇక్కడ మీ అందరి ముందు ఒక ప్రార్థన విజ్ఞాపన పెట్టాలనుకుంటున్నాను. మా సహోదరుడు జాకబ్ అని ఉన్నాడు, చాలా భయంకరమైనటువంటి మరి త్రాగుడికి వ్యసనానికి బానిసయ్యాడు. ఎప్పుడు కూడా మేమంతా కూడా సండే స్కూల్కి వెళ్తూ దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నప్పుడు మా సహోదరుడు వచ్చేటువంటి వాడు కాదు. ఎప్పుడన్నా నాన్నకి చెప్తే కూడా ఆయన అంటే చాలా ప్రేమ, అస్సలు గద్దించేటువంటి వాడు, నా కోపం రావట్లేదు అనేవాడు. ఈ రోజున ఇప్పుడు బాధపడుతూ ఉంటే ఏం జరుగుతుంది? గద్దించవలసినటువంటి వయసులో మనం గద్దించకుండా తల్లిదండ్రులంగా ఆ రోజున వాళ్ళని ప్రేమతోటి ఏం చేసినా యాక్సెప్ట్ చేస్తూ ఈ రోజున వాళ్ళు చెడిపోయినప్పుడు బాధపడతాయి. కుమారుల్ని ఏలి గద్దించాల్సిన వయసులో గద్దించలేదు, గద్దించవలసిన సమయంలో ఇలాగ ఎందుకు చేస్తున్నారని గద్దించలేదు. వాళ్ళు చెడిపోయి భయంకరమైన పరిస్థితుల్లో వింటున్నప్పుడు అప్పటికే టైం దాటిపోయింది. ఈ రోజున పిల్లల విషయాల్లో మనం ఆలోచన చేద్దాం. యోబు ప్రతి ఉదయమున తన పిల్లల కొరకు బలి అర్పించేటువంటి వాడు. అబ్రహాము తన పిల్లలు నీతి మార్గంలో అనుసరించేటట్లు పెంచుతానని ఇస్సాకును మనం చూసాం, ఆయన పొలములో ధ్యానింప వెళ్లేటువంటి పరిస్థితి. అమ్నోన్ని శిక్షించడంలో దావీదు విఫలం అవడం వల్ల అబ్షాలోము ఆ విషయాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. తండ్రిగా దావీదు కరెక్ట్ గా చేస్తుంటే పిల్లలు ఆ రీతిగా ఉండేటువంటి వాళ్ళు కాదు. పిల్లలు తండ్రిని మాదిరిగా తీసుకుంటారండి. దావీదు తన సైన్యాధిపతి అయినటువంటి భార్య బత్షెబను తీసుకుంటే తన కుమారుడు అమ్నోనేమో సహోదరుని చేర్చాడు, మరి అబ్షాలోమేమో తన ఉపపత్నులని. ఒక్కసారి ఎందుకు తల్లిదండ్రులు ఎందుకు మరి పిల్లలకి చెప్పలేని పరిస్థితిలో ఉంటున్నారంటే, మరి వాళ్ళు సరి అయినటువంటి మార్గాల్లో తల్లిదండ్రులు నడవలేనప్పుడు కుమారులకి కుమార్తెలకి చెప్పేటువంటి ఆ యొక్క అర్హత మనకు ఎక్కడుంటుందండి? నువ్వు త్రాగుతూ నీ కుమార్ని తాగొద్దు అంటే, నువ్వు సెల్లు చూస్తూ నీ కుమార్ని కుమార్తెను సెల్లు చూడొద్దు అంటే వింటారా? మరి నువ్వు చేస్తుంది ఏంటి? వాళ్ళు ఏమనరు, మనల్ని ఒక చూపు చూస్తారు చాలు. దాని అర్థం ఏంటంటే నువ్వు చేసేది ఏంటి అన్నట్టు. ఈ రోజున పరిస్థితుల్ని జ్ఞాపకం చేసుకుందాం. మనము సరిగ్గా ఉండకుండా మనం చూడకుండా చెడు సహవాసానికి దూరంగా ఉంటున్నాడా? మన పిల్లలు ఎటువంటి అలవాట్లకు మన అలవాటు పడుతున్నారనేది మనం చూస్తున్నామా? ఒకవేళ మన ఉద్యోగాన్ని బట్టి, మన అధికారాన్ని బట్టి, మన పిల్లలు, నా తల్లిదండ్రులకి అధికారం ఉంది, నా తండ్రి రాజు, నా తాత రాజు, కాబట్టి నేను ఎలాగ నడిచినా చచ్చిపోతుందని ఎంతో మంది గొప్ప గొప్ప నాయకుల పిల్లల్ని మనం చూస్తూ ఉన్నాం, అధికారుల పిల్లల్ని మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ తల్లిదండ్రుల అధికారాన్ని బట్టి పిల్లలు ఎటువంటి గర్వంతో ఎదుగుతున్నారో మనం గుర్తించగలుగుతున్నామా? వాళ్ళు ఎటువంటి స్నేహితులతో తిరుగుతున్నారు, యోహోనాదాబు లాంటి కపట స్నేహితులతో తిరుగుతున్నామా? గమనిస్తున్నామా? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. తండ్రిని విడిచి వెళ్లిపోయినటువంటి కుమారుడు క్షేమంగా ఉంటాడని ఎలాగ మనం ఆలోచన చేసుకుంటాం? ఒకసారి మనం ఆలోచన చేద్దాం, మన కుమారులు ఏ రీతిగా ఎదుగుతున్నారు? నీ కుమారుడు నీ కుమార్తె ఒక అబ్షాలోములాగా కాకూడదు, ఒక మోసగాడు కాకూడదు. మరి ఒక అటువంటి పరిస్థితిలో నా కుమారుడు ఆ క్షేమం తండ్రిని చంపినా కూడా పర్వాలేదు అనుకునేటువంటి స్థితిలోకి అబ్షాలోము ఎదిగాడంటే దావీదు ఎంత నిర్లక్ష్యాన్ని చేశాడో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. దావీదు తన కుమారుని ఎందుకు క్రమశిక్షణలో పెట్టలేదంటే ఒకటే కారణం, తల్లిదండ్రులు పాపం చేసినప్పుడు వారు క్రమశిక్షణలో పెట్టే నైతిక అధికారాన్ని కోల్పోతారు. తల్లిదండ్రులు పాపం చేస్తుంటే ఏమని పిల్లలకు బోధించగలుగుతారండి? ఈ రోజున మనం ఆలోచన చేద్దాం. యాక్చువల్ గా మొండివాడై తిరిగేటువంటి కుమారునికి ద్వితీయోపదేశ కాండంలో రాళ్లు తీసుకుని చంపాలని ఉంటుంది, కానీ దావీదు తన కుమారుని విషయంలో ఏమీ చేయని పరిస్థితి. ఈ రోజున చూస్తే మరి ఏలి చేసినట్టుగా నీవు నాకంటే నీ కుమారులను గణపరుస్తున్నావు. ఈ రోజున మనకి అందరికీ కూడా ఎక్కువ ఎవరైపోయారంటే ప్రతి కుటుంబంలో కూడా ఒక్కళ్ళు ఇద్దరైపోయారు. దానివల్ల అతి ఘారాపం, పిల్లలు ఏం చేసినా ఏం మాట్లాడని పరిస్థితి, పిల్లల్ని దేవునికన్నా ఎక్కువగా మనం గౌరవించేటువంటి పరిస్థితి. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు మన చెవులు గింగురమనేటువంటి విషయాల్ని మనం వినవలసినటువంటి పరిస్థితి ఉంటుందేమో. ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం, మనము దావీదులమా లేక మన పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వడంలో మరి అబ్రహాము యోబుల్లాగా మనం ఉన్నామా? ఎటువంటి పరిస్థితిలో ఉన్నాం? ఈ రోజున దావీదు అంటున్నాడు, అబ్షాలోమా నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయి ఉంటే బాగుండేది. ఈ రోజు కుమారునికి బదులుగా చనిపోయేటువంటి ఛాన్స్ దావీదుకు లేదు, కానీ ఆ దేవాది దేవుడైనటువంటి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఈ రోజున మన కోసం, మన కుటుంబాలందరి కోసం, దావీదు తన కుమారుడైన అబ్షాలోము కొరకు చనిపోలేకపోయాడు, కానీ మన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఈ రోజున మన కుటుంబాల కోసం, మనందరి కోసం చనిపోయాడు. ఎప్పుడైతే మనము ఆయనను అంగీకరిస్తామో, మన పిల్లల్ని ఆయన అంగీకరించేలాగా చేస్తామో, మన పిల్లలు క్షేమంగా ఉంటారు. ఈ దావీదు పరిపూర్ణుడు, ఆ రాజైనటువంటి దావీదులాగా కాదు. మనం ఎప్పుడైతే మరి ఆయన అబ్షాలోములాగా మన కుమారులు ఎవరు నశించిపోకూడదని మన కుమారులందరి కోసం ఆయన సిలువలో బలి అయ్యాడు, ఆ విషయాన్ని మనం పిల్లలకు మనం చెప్పగలుగుతున్నామా? ఒకసారి మనం ఆలోచన చేద్దాం, మన పిల్లలు ఎటువంటి వారితో పెంచుకుంటున్నారు? మన కుమారులు అబ్షాలోములాగా అవుతున్నారా? దావీదులాగా మనం ఉంటున్నామా? లేక యోబు అబ్రహాములాగా మన పిల్లల విషయాల్లో మనం ఒక శ్రద్ధ తీసుకొని దేవుని దగ్గర బలి అర్పించేటువంటి వాళ్ళంగా ఉంటున్నామా? ఒక్కసారి మళ్ళొక్కసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను, నా కుమారుడు అబ్షాలోమా, నా కుమారుడు అబ్షాలోమా, నీకు బదులుగా నేను చనిపోయి ఉంటే ఎంత బాగుండని తండ్రి ఏడుస్తున్నాడు. కుమారుడు చనిపోయినప్పుడు ఎంతో హృదయ విదారకంగా దావీదు ఏడుస్తున్నాడు. ఆ మాట మనం చదివితే గుండెలు పగిలిపోయేలాగా ఉంటాయి. కానీ తన కుమారుడు ఎందుకు క్షేమంగా లేడు అని అంటే, తండ్రిగా దావీదు మరి కుమారుని విషయంలో ఓడిపోయినట్లుగా ఉంటున్నాడు. తండ్రి కుమారుల ఆలోచనలు ఎలాగ ఎదుగుతున్నాయో చూసుకోలేకపోయాడు. కుమారులు ఎటువంటి స్వభావంతో ఎదుగుతున్నారో చూడలేకపోయాడు. కుమారులు ఎందుకు క్షీణించిపోతున్నారో, ఎందుకు బలహీనమైపోతున్నారో చూడలేకపోయాడు. కుమారులు ఎవరితో తిరుగుతున్నాడో చూడలేకపోయాడు. ఇవన్నీ వదిలిపెట్టేశాడు. ఈ రోజున నీ పిల్లలు ఫ్రెండ్స్ దగ్గర చదువుకుంటున్నారని అర్ధరాత్రులు బయటకు వెళ్తున్నారు, కానీ వాళ్ళు వెళ్ళి ఎక్కడ ఏం చేస్తున్నారో నీకు తెలుసా? ఒక తల్లిగా తండ్రికి ఒక ఆలోచన ఇంకా రాలేదు, ఎక్కడ తిరుగుతున్నాడు? రోడ్ల మీద కేకులు కట్ చేసుకుంటా ఉన్నారండి, ఒక బైక్ రైసులు చేస్తా ఉన్నారు. కానీ నీకేం తెలుసు? నువ్వు ఇంట్లో ఉంటున్నావు. ఒకసారి పిల్లల విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉందామా? పిల్లల విషయంలో దావీదులాగా ఉంటున్నామా, అబ్రహాంలాగా ఉంటున్నామా? మన పిల్లలు మనము క్షేమంగా ఉండాలంటే మనము దేవుని యందు ఆనందించే జీవితాన్ని కలిగి ఉండాల. దీనత్వాన్ని కలిగినటువంటి వారంగా ఉండాలి. మనం నీతిమంతులంగా ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని తోడును కలిగి తల్లిదండ్రులను ఎప్పుడైతే సన్మానించడం నేర్చుకుంటామో మనం బహుక్షేమము కలిగి ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున నీవు నీ కుటుంబం క్షేమంగా ఉండాలి అని అంటే ఒక్కసారి ప్రభు సన్నిధిలో ఆలోచన చేయి. నువ్వు దావీదువా లేక అబ్రహాము యోబువా? నీ పిల్లలను దావీదులాగా పెంచుతున్నావా లేక యోబు ఎలాగైతే తన పిల్లల్ని పిల్లల కొరకు బలి అర్పిస్తూ ప్రతినిత్యము మరి అబ్రహాము తన పిల్లల్ని కనిపెడుతూ ఆత్మీయంగా ఎదిగింప చేశాడో ఆ రీతిగా మనం ఎదిగింప చేస్తున్నామా? ఒక ఏలీవా, ఒక దావీదువా, ఒక అబ్రహాముగా, ఒక యోపువా నీ కుమారులు అబ్షాలోములాగా ఉన్నారా లేక క్షేమం కలిగి ఉంటున్నారా? ఒక్కసారి వ్యక్తిగతంగా మనం ఆలోచన చేసుకుందాం. ఈ రోజు ఎవరు బాధ్యులు అంటే, నమ్ముట నీ వల్లైతే నీ కుమారునికి స్వస్థను ఇస్తా అంటాడు దేవుడు. ఈరోజు మనం ఆలోచన చేద్దాం. మరి ఐగుప్తు నుంచి బయటికి వచ్చినప్పుడు కుమారులు ఏ రకంగా అయితే ఆ ప్రతి ఇంటికి కూడా తండ్రి గొర్రెపిల్లను తీసుకువచ్చి ఆ రక్తాన్ని ప్రోక్షించవలసినటువంటి బాధ్యత ఉందో, ఈ రోజున తండ్రిగా నీ కుమారుని రక్షణ విషయంలో నీ మీద బాధ్యత ఉంది అనేటువంటిది గ్రహిస్తావా? వ్యక్తిగతంగా ప్రతి ఒక్కళ్ళం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఒక్కసారి మన కుమారుల జీవితాలను ఆలోచన చేద్దాం. నేను వారికి నేర్పించవలసినంత నేర్పిస్తున్నానా? అయా, మా కుమారులు మొండి వాళ్ళై తిరుగుతున్నారు ప్రభు, మేము చెప్తున్నా వింటలేదు నాయన. ప్రభు ఆ సెల్స్ చూడొద్దంటే 24 గంటలు సెల్కి అట్రాక్ట్ అవుతున్నారు, చెయ్యొద్దన్న పనులు చేస్తూ ఉన్నారు ప్రభు. అయ్యా, మా పిల్లల విషయంలో ఈ రోజు నీ సన్నిధికి వచ్చి బతిమలాడుతున్నాం. ఆ మార్క్స్ వార్త 9వ అధ్యాయంలో ఆ తండ్రి ఏ రీతిగా అయితే కన్నీటితో వేడుకున్నాడో తన కుమారుని స్వస్థత కొరకు, ఈ రోజున మన కుమారులు కుమార్తెల స్వస్థత కొరకు ప్రభు సన్నిధిలో మనం కన్నీటితో వేడుకుందామా? అయా, మా పిల్లల చుట్టూ నీ కనిపించండి నాయన, మా పిల్లలు నిన్ను బట్టి ఆనందించడం నేర్పించండి, మా పిల్లలు తల్లిదండ్రులు సన్మానించే వారిగా ఉండడానికి నేర్పించండి, మా పిల్లల్ని అందు భయభక్తులు కలిగి ఉండడానికి నేర్పించండి, మా పిల్లల్ని సన్నిధికి వచ్చే బిడ్డలుగా ఉండడానికి నేర్పించండి ప్రభు. అయా, మా పిల్లలు క్షేమంగా ఉండడానికి సహాయించండి. మా పిల్లలు ఎవరు కూడా అప్షాలోముల్లాగా మోసగాళ్లుగా, మా పిల్లలు ఎవరు అప్షాలోముల్లాగా ప్రభు మరి ఉండకూడదు నాయన. ఈ రోజున మా కుటుంబాల నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాం. నీ అందు ఆనందించే జీవితాలు మాకు దయచేయండి. మా పిల్లల్ని ఎలాగో కంట్రోల్ చేయాలో మాకు నేర్పించండి. ప్రార్థన చేద్దామా? దేవుని సన్నిధిలో మేమందరం కూడా ఒక అబ్రహాములాగా ప్రభు, ఒక యోబులాగా నా తండ్రి సహాయించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధునికి వందనాలు, స్తుతులు, స్తోత్రం. నా కుమారుడైన బాలుడగు బాలుడగు అబ్షాలోము క్షేమమా, బాలుడగు అబ్షాలోము క్షేమమా. అయ్యా, నీకు బదులుగా నేను చనిపోతే ఎంత బాగుండేదని దావీదు ఏడ్చాడు ప్రభు. ఈ రోజున ఈ యొక్క ప్రార్థనలో ఉన్నటువంటి ప్రతి తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను నాయన. ప్రపంచం ఎంతో భయంకరంగా ఉంటుంది ప్రభు. పిల్లలు సెల్స్కి అడిక్ట్ అయిపోతున్నారు నాయన, ఫ్రెండ్స్కి అడిక్ట్ అయిపోతున్నారు ప్రభు. ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి, వాళ్ళని కంట్రోల్ చేయలేని దిక్కులేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉంటున్నారయ్యా. ఈ రోజున జ్ఞాపకం చేసుకోమని అడుగుతుంటున్నా. ఏ కుటుంబంలో ఏ పిల్లలు అబ్షాలోములాగా ఉంటున్నారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభు. అయా, ప్రతి కుటుంబంలోని పిల్లల కొరకు నేను సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా. నాయన, నీ అందు ఆనందించే జీవితాన్ని, నీతి కలిగి, దీనత్వము కలిగి, నీ తోడును కలిగి నాయన, చిరకాలం యెహోవా మందిరంలో నేను క్షేమంగా ఉంటానట్టుగా మేము మా కుటుంబాలని మందిరాల్లో క్షేమంగా ఉండేటువంటి కృపను దయచేయమని, ఏదో కాలంలో మీరు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ నాయన ప్రతి మరొకసారి నాయన యొక్క కాన్ఫరెన్స్ లో ఉన్న ప్రతి కుటుంబం కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఏసు పరిశుద్ధమైన నామమున బట్టి అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్.